ఈ మహాత్ముడు ఏమన్నాడు, అలాగ నేను ఎవరు పిలిస్తే అక్కడ తక్షణం ప్రత్యక్షమయ్యే వరమయ్యంటే ఇచ్చాను. అంటే నువ్వు నా అంత వాడి వాళ్ళని కోరుతున్నావు అంతే కదా, నాలా సర్వాంతర్యామి అయి భక్తుల కోరికలు తీర్చాలనుకుంటున్నావు, పోన్లే అలాగే ఇచ్చానన్నాడు ఆయన. దాంతోపాటు ధర్మం మీద కూడా మనస్సు నిలబడాలి. అంటే అలాగే ధర్మం మీద మనస్సు నిలబడాలంటే నీ సాధన కూడా కావాలి. నువ్వు కేవలం నన్ను తలుచుకుంటే కదా, వస్తువులంటే ఇస్తాను, ధర్మం మాత్రం నీకే విడిచిపెడతాను, ధర్మాన్ని మాత్రం జాగ్రత్తగా నువ్వు కాపాడు. ధర్మాన్ని నువ్వు రక్షించావా ఆచరించావా, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అధర్మం జోలికి వెళ్ళక సుమ, అధర్మం జోలికి వెడితే ఏ వరములు కాపాడం. ఎంత వరమున్నా ఆ వరం కండకావరం కలిగిన వాడిని రక్షించదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అనగా అలాగే ఘన సామ్రాజ్య మహావిభూతి, నా వంటి సామ్రాజ్య పాలకుడు ఉండకూడదు. అంటే మొత్తం సర్వం సహా సామ్రాజ్యాన్ని చక్రవర్తిని పరిపాలించాలి. అంటే అలాగే ఇచ్చాను, ఇంకేం కావాలి, ఇంక ప్రస్తుతానికి సరిపోతాయి అని ఇంకొక క్షణం ఆలోచించి ఇంకొకటి ఉందన్నట్ట. అడుగు, నేను ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళాలని కోరుకున్నది భూమి మీదే అనుకుంటావేమో అన్న అనుమానం. అందుకని కొండల మీదకి, గుట్టల మీదకి, నదుల్లోకి, పాతాళానికి, స్వర్గానికి కూడా వెళ్ళగలగాలి. శైలాకాశ జలభూమి పాతాళ ఎంబుల ఎందు మదీయ రథగతి అకుంఠితంబగు అన్నాడే. కొండలు, గుట్టలు, నదులు, ఆకాశం, అగ్ని, భూమి, పాతాళం, ఇలా ఏ ప్రాంతానికైనా నా రథం వెళ్ళాలి అంటే నేను అక్కడికి వెళ్ళగలగాలి. అలా అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. నేను అగ్నిలో చేరినా నా శరీరం దగ్ధం కాకూడదు, నేను నీళ్లలో మునిగిపోయినా సముద్రంలో మునిగినా నాకు ఆ సముద్ర జలం మృత్యువునివ్వకూడదు, చేపలాగా నీళ్లలో బ్రతకగలగాలి, ఆకాశంలో ఎగరగలగాలి. ఇవన్నీ ఇస్తావంటే అన్నీ ఇచ్చేశాను, సరిపోతాయి ఇప్పటికి, ప్రస్తుతానికి సరిపోతాయి, ఇంతకుమించి అడిగినా బాగుండదులే అన్నట్టు ఆయన. సరే వెళ్ళిరా నాయన అనగానే ఆ యోగీంద్రుడి పాదాలకి పునఃప్రణామాలు చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు చక్రవర్తి అవుతావు సందేహం లేదు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాను, నేను ఏదో ఒక అవతారంలో నిన్ను పరీక్షిస్తాను, అప్పుడు నన్ను గురువుగా గుర్తించు. గురువుగారిని గనక అవతారం మార్చుకున్నప్పుడు ధిక్కరించినా, గురువుగారి వస్తువులు అపహరించడానికి ప్రయత్నించినా, ఇక నీకు మరణమే శరణం, అది మాత్రం దృష్టిలో పెట్టుకోసమో, గురువుగారి వస్తువులు అపహరించకూడదు. గురువుగారికి చెప్పకుండా అసలు ఏం పట్టుకెళ్ళకూడదండి, పొరపాటున కండువా ఇక్కడ మర్చిపోతే ఆయుసన మధ్యాహ్నం కండువా పట్టుకెళ్ళకూడదు, చాలా ప్రమాదకరమైనది గురువస్తు అపహరణ. అందుకని నేను చెప్పాడు, గురువులు ఏదో రూపంలో పరీక్షిస్తారు జాగ్రత్త అని. చాలా కాలం క్రితం ఒక యోగి ఉండేవాడు, నేను ఒక గొప్ప కథ చదివాను, ఎందులో చదివానో తర్వాత చూద్దాం, కానీ ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఈ యోగేశ్వరుడి దగ్గరకు ఒక శిష్యుడు చేరాడు. ఆ శిష్యుడు, గురువుగారు నేనేం పెద్దగా తపస్సు చేయలేను, సాధన చేయలేను, కొంచెం ఆకలి ఎక్కువ కలిగిన వాడిని, చీటికి వాటికి ఆకలి వేసినప్పుడల్లా ఏం చేయాలో తెలియటం లేదు, యాచన చేయలేను, ఆకలి వేసినప్పుడు ఆహారం రావడానికి ఏదైనా మార్గం చూపించండి అంటే గురువుగారు ఒక మంత్రం ఇచ్చి, ఈ మంత్రం జపం చేసుకుంటే నువ్వు ఎక్కడైనా ఏ రూపంలో అయినా ఏదైనా వస్తువు పట్టుకుపోవచ్చు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ వస్తువుని పట్టుకుపోయే శక్తి నీకు ఇస్తున్నాను, కానీ దుర్వినియోగం చెయ్యకన్నట్ట. ఆ మంత్రాన్ని వీడు అనుష్ఠానం చేశాడు. ఇప్పుడు ఆ మంత్రం వల్ల వీడు అదృశ్య రూపంలో ఎక్కడికైనా పోగలడు. అంటే ఏమిటనమాట, బంగారం కుట్లోకి వెళ్ళగలడు, వీళ్ళు అందులోంచి తన వస్తువు తనకు కావలసింది పట్టుకెళ్ళచ్చు. గురువుగారు ఎందుకు ఇచ్చారంటే, ఇతడికి ఆహార సమస్య లేకుండా ఉండేంత వరకు మాత్రమే దొంగతనం చేయడానికి వీలుగా అదృశ్య శక్తితో వీళ్ళు తెచ్చుకునేందుకు ఇచ్చాట ఈ మంత్రం. అది అధర్మం కాదు కనుక. అందుకని వీడేం చేశాడు, గురువుగారు అదృశ్య శక్తి ఇచ్చారు, ఎక్కడికైనా వెళ్ళి ఏ వస్తువునైనా తెచ్చుకునే శక్తి ఇచ్చారు కదా అని ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టేయడం మొదలెట్టాడు. స్వీట్ షాపులోకి వెళ్ళిపోవడం, అందులోకి వెళ్ళి మిఠాయిలు తినేయటం, ఎవరినో ఇళ్లలో పిండి వంటలు చేసుకుంటే తినేయటం, లేదా అప్పుడప్పుడు దురాశ పెరిగి బంగారం షాపులోకి వెళ్ళి నగలు కూడా ఎత్తుకోవడం మొదలెట్టాడు. పాపం ఒక రోజున ఒక పేదవాడు చాలా కష్టపడి కొన్ని నగలు చేయించుకుని వెడుతున్నాడు. ఆ నగల మీద వీడి మనస్సు పడింది. వాడి దగ్గరికి రహస్యంగా వెళ్ళి వాడికి తెలియకుండా నగలు అపహరించాడు. దాంతో ఆ పేదవాడు నెత్తి నోరు పట్టుకుని, ఇదేంటి హఠాత్తుగా నా సంచిలో ఉన్న నగలు మాయమైపోయాయి, మా అమ్మాయి పెళ్లి కోసం నగలు చేయించుకున్నాను బాబు అని ఏడ్చేట అని నవ్వినబడింది వాడు కనపడలా. పాపం ఏడ్చుకుంటూ పేదవాడు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు తమాషా జరిగింది. మర్నాడు ఒక ముష్టాడు కళ్ళు లేనివాడు, అయ్యా కళ్ళు లేని కబోదినండి, నా సంచిలో చాలా నవరత్నాల వంటి అమూల్యమైన రత్నాలు ఉన్నాయి, కోటాను కోట్ల ఖరీదు చేసే రత్నాలు, ఈ రత్నాలు నాకు తెలిసిన ఒక బంధువుకి ఇవ్వాలి, కళ్ళు కనిపించని వాడిని, నాకు చెయ్యి పుచ్చుకుని దారి చూపించి నా నవరత్నాలు మా వాళ్ళకి అందేలా చెయ్యండి అన్నట్టు ఒక గుడ్డాడు. వీడు వాడి దగ్గరికి వెళ్ళి, నవరత్నాలు నీ పిల్లలకి ఇస్తావట్రా అని మొత్తం నవరత్నాల సంచిలో చెయ్యటం ఆ నవరత్నాలని బయటికి లాగేశాడు. వెంటనే ఎదురుగుండా ఉన్న గుడ్డివాడు కాస్త ఈ మంత్రం ఇచ్చిన గురువుగా మారిపోయి, దౌర్భాగ్యుడా, నేను నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను, నేను నీకు ఎందుకు ఇచ్చాను మంత్రం, ఆకలితో చచ్చిపోతున్నావు, ఏదో కొట్లోకి వెళ్ళి ఇంత అన్నం అపహరిస్తే తప్పు లేదని అన్నం తినడానికి నేను మంత్రం ఇస్తే నగలెత్తుకుపోతావా, పైపెచ్చు నిన్నేమో ఒక పేదవాడు తన కూతురు పెళ్లి కోసమని నగలు చేయించుకెడుతూ ఉంటే ఆ నగలు కూడా అపహరిస్తావా, ఇలాంటి పాపం చేస్తావో లేదో అని నీ మీద ఒక కన్ను వేసి ఉంచాను, చివరికి పరీక్షించడానికి ఈ గుడ్డాడి రూపంలో వచ్చాను, నా సంచిలో చెయ్యట్టి ఈ నవరత్నాలు అపహరిస్తావా, జీవితంలో ఇక మీదట నీకెప్పుడు తిండి లభించకుండా ఉండిపోగాక అని శపించేశాడు. దాంతో వాడు ఏడ్చాడు, ఏడ్చి గురువుగారి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుని, గురువుగారు ఇంత కఠిన శిక్ష వేస్తారా, మూర్ఖుణ్ణి అయిపోయాను, నన్ను క్షమించండి అన్నట్ట. ఈ గురువులు ఉంటారుగా నాలాంటి వాళ్ళు, వీళ్ళకి బుర్ర ఉండదు. శిష్యుడు పట్టుకుని ఏడవగానే, సరే అయితే ఇక మీదట ఒక్క ఆహారం తప్ప ఇంకేమీ నీకు లభించకుండా చేస్తున్నాను, నీకు ఈ అదృశ్యకరణి పనిచేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆహారం అయితే మాత్రం దొంగతనం చేయగలవు, స్వీట్ షాపులో ఎవరికి తెలియకుండా స్వీట్ ఎత్తుకుపోతావు, ఇడ్లీ షాపులో ఇడ్లీ పట్టుకెళ్ళగలవు, అన్నం హోటల్కి వెడితే అన్నం ఎత్తికెడతావు, నగలమే చేస్తే దొరికిపోతావు, ఆ తర్వాత నీ చేతులు కళ్ళు నరుగుతారు, నీకు నేను రక్షించనన్నట్ట. దాంతో వీడు బుద్ధి తెచ్చుకుని కేవలం ఆహారం మాత్రమే సంపాదించుకుంటూ బతికాడు. కాబట్టి గురువులు ఏం చేస్తారన్నమాట, వరాలు ఇస్తారు అడిగినవన్నీ, ఆ వరములు సక్రమంగా వినియోగించుకునేలా చూస్తారు, వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం, మనకిచ్చిన వరాలు మనం దుర్వినియోగం చేస్తే గురువులు మన మీద చూపు పెట్టి మనని పరీక్షించి, ఓహో నువ్వు ఇంతకాలం జాగ్రత్తగా ఉన్నావు, ఇక్కడి నుంచి నీ వరాలు దుర్వినియోగం చేస్తున్నావు, ప్రజల క్షేమానికి కాక ప్రజా వినాశనానికి వాడుతున్నావు, ఇక నీ సంగతి చూస్తానంటాడు ఆయన. అందుకే ముందే హెచ్చరించాడు దత్తుడు, నేను నీకు ఇచ్చిన వరములు నీ బాగుకి లోకముల బాగుకి వినియోగించు, ప్రపంచం పరిపాలించు, కానీ నాలాంటి అవతారమూర్తి జోలికొచ్చావో ధర్మం తప్పావో ఈ వరములు నిన్ను రక్షించవన్నట్ట. అబ్బాయి చాలా జాగ్రత్తగా ఉంటానండి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నిజపురానికి రాగానే మంత్రులంతా ఆనందపడిపోయి, మా చక్రవర్తి వచ్చాడు, చక్రవర్తి వచ్చాడు, దత్తానుగ్రహం పొందాడు. అప్పటికే దూతల ద్వారా వాళ్ళకి చాలా వరకు తెలిసిందిలేండి, అందుకే ఆయనకి ఘనస్వాగతం చెప్పారు, అనేక రకాలుగా మంగళహారతులు పెట్టారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు, శుభముహూర్తంలో ఆయన పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇంకా దత్తానుగ్రహం ఉన్నది కనుక ఆయన పరిపాలనలో ఎక్కడ క్షామం లేదు, వర్షాలు కురవకపోవటం లేదు, నెలకి 3 వానలు కురిసేవి, ఆ వానలు కూడా మరీ ప్రజల్ని పాడు చేసే వానలు కాకుండా ప్రజలకు పనికొచ్చే రీతిలో వానలు వచ్చేవి, ధనం ధాన్యం సంపదలు అన్నీ హాయిగా ప్రజలకి కావలసినట్టుగా చేకూరే. కాకపోతే ఈ రాజుగారు రాజ్యపాలనకి రాగానే ఒక చాటింపు వేయించాడు, భక్తులారా, దత్తాత్రేయుడి అనుగ్రహంతో అనేక శక్తులు పొందాను, ఈరోజు నుంచి మీరెవరూ దేవుణ్ణి పూజించకూడదు, దత్తాత్రేయుణ్ణి నేను పూజిస్తాను, నన్ను మీరు పూజించండి, మీకు కష్టం వస్తే దత్తుడి దగ్గరికి వెళ్ళకూడదు, నన్ను పిలవండి, కార్తవీర్యార్జున మాకు కత్తి కావాలి, కార్తవీర్యార్జున కూడు కావాలి అని నన్ను పిలవండి, చిన్న చిన్న కోరికలు నేను తీరుస్తాను, ఒక్క మోక్షం మాత్రం మా గురువుగారిని అడగండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, గురువుగారికి అనవసరంగా ఈ చిన్న చిన్న కష్టాలు ఎందుకు, గురువుగారిని నేను పూజిస్తాను, వీళ్ళు నన్ను పూజిస్తే వాళ్ళ కోరికలు తీరుస్తాను, గురువుగారి మీద భారం తగ్గుతుంది అనుకున్నాడు. అలా అనుకున్నాడు కానీ ఇది చివరికి తన పూజకి ఉపయోగపడి గురువుగారికి వ్యతిరేకం అవుతుందని గ్రహించలేకపోయాడు అజ్ఞానం వల్ల, వ్యక్తి పూజ అయిపోయిందనమాట, నన్నే పూజించండి, మీరెవరూ గురువుగారిని పూజించకూడదు, మీకే కష్టం వచ్చినా నాకు చెప్పుకోండి, మీ కష్టాలన్నీ నేను గురువుగారికి చెబుతాను, ఆఖరిన ముక్తి మాత్రం ఆయన అడగండి. గుర్తుపెట్టుకోండి, ఊళ్ళో ఎవరు కూడా గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళలేదు, గుళ్ళో కొట్టే కొబ్బరికే నాకే కొట్టండి, ఆయనకి చేసే యజ్ఞాలు నాకే చెయ్యండి. ఇంకొకటి, నా రాజ్యంలో ఎవరూ ఆయుధాలు ధరించకూడదు, నేనే మిమ్మల్ని రక్షిస్తున్నప్పుడు ఇంకెందుకు ఆయుధాలు, మీ ఇళ్లలో ఏదో కూరగాయలు కోసుకునే కత్తులు కత్తిపేటలు తప్ప వేరే ఆయుధాలు ఉండకూడదు, గదలు ఖడ్గాలు ధనుస్సులు ఇవి ఎవరైనా ధరించారా వాళ్ళ తలకే నరికేస్తాను. ఇప్పుడు ఇది ఎంత నష్టం చెప్పండి ఒకసారి, కొంతకాలానికి ఈయన పోతే రాజ్యంలో భటుడు ఉంటాడా, ప్రజల్లో పరాక్రమవంతులు ఉంటారా, నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, నేనే రక్షిస్తాను మిమ్మల్ని అంటే ఎంతకాలం రక్షిస్తాడు ఎవడైనా, ఇదొక రకమైన అజ్ఞాన భక్తి. ఈ అజ్ఞాన భక్తితో ఆయన ఏం చేశాడనమాట, నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఆయుధములు ఉండరాదు, ఎవరైనా ఆయుధములు ధరిస్తే వాడిని దొంగవాడిని చంపినట్టుగా చంపేస్తాను అని చాటించడంతో ఆయన రాష్ట్రంలో ఒక్కరుండులు శస్త్రహస్తుండు లేకుండే ఒక్కడు కూడా శస్త్రములు ధరించిన వాళ్ళు లేరు, ఆయుధములు ధరించిన వాళ్ళు లేకుండా అయిపోయారు. అందరూ ఈయన్నే పూజించేవారు. ఈయనకి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళగలిగే శక్తి ఇచ్చాడు కదా దత్తాత్రేయుడు. దానివల్ల ఏమైందనమాట, ఎవరైనా మా అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలి అనగానే టక్కన అక్కడ ప్రత్యక్షమై ఎంత కావాలని డబ్బు ఇచ్చేసేవాడు. పెళ్లికి నువ్వు వచ్చి అక్షతలు వెయ్యి అంటే వేసేవాడు. అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, ఈ విధంగా ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఆయన తానే దత్తాత్రేయుడి బదులుగా వారి కోరికలు తీర్చేవాడు. దత్తాత్రేయుడు తనను ఎంతో అనుగ్రహించిన ఈ వరాలతో ప్రజల్ని అపూర్వ రీతిలో పాలించాడు. భూమి పాలకుండు గ్రామ పాలకుడు గోపాలకుండు విప్ర పాలకుండు క్షేత్ర పాలకుడు అశేష తపోధన పాలకుండు నగుచు పార్థివుండు. భూ పరిపాలన ఆయనే, గ్రామాన్ని పరిపాలించేది ఆయనే. అంటే ఇంకా గ్రామాలకు వేరే ప్రెసిడెంట్లు ఉండరు, గ్రామాలకు సర్పంచులు ఉండాలి కదా, గ్రామాన్ని పరిపాలించే బాధ్యత ఈయనది, మొత్తం రాజ్యపాలన ఈయనది, భూమి మొత్తం పాలించేది ఈయనే, గోవుల పరిపాలకుడు ఈయనే, విప్రులను రక్షించేవాడు ఈయనే, పొలాలను రక్షించేవాడు ఆయనే, తపస్సుకి కావలసిన సౌకర్యాలు కూర్చి ఋషుల చేత తపస్సు చేయిస్తూ తపస్సుని పరిపాలించేవాడు ఈయనే, తపోధన పాలకుడు ఆయనే. ఈ విధంగా సమస్త పాలనా బాధ్యత తన మీద వేసుకున్నాడు, ఎవరికి ఇక పాలన లేదు, మొత్తం పరిపాలన ఈయనది. అది ఎంతో ఇబ్బంది అనమాట. ఏ ప్రాంతానికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన మేయర్ గారు ఉన్నారు, తనొక్కడే అంటే అది కష్టం కదా, ఏ వార్డుకి ఆ వార్డు, ఏ కార్పొరేటర్కి ఆ కార్పొరేటర్ కొన్ని పనులు చేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళు చిన్న చిన్న పనులు చేయాలి. ఇలా పరిపాలన ఎప్పుడూ కూడా విభజించబడాలి. అలా కాకుండా అన్నీ నేనే చేస్తానంటే అది కొంతకాలానికి నియంతృత్వానికి దారితీస్తుంది, ప్రజలు ఎందుకు పెరిగి రాకుండా చచ్చుతద్దములైపోతారు. అందుకని పొరపాటును కూడా 2 రూపాయల కిలో బియ్యం లాంటి పథకాలు మంచివి కావు, ఏమవుతుందన్నమాట, ప్రజలకి కష్టపడడం పోతుంది, ఈ పనికి మళ్ళీ వాటికి ఆధారపడతారు, కొంతకాలానికి ఎందుకు పనికి రాకుండా పోతాడు. మనుషుల్ని నాశనం చేయడానికి ఇలాంటి ఈ స్కీమ్స్ పెడతారట, అందుకే రిజర్వేషన్ లాంటివి దేశాన్ని నాశనం చేస్తాయి. దానివల్ల ప్రతిభ దెబ్బతింటుంది. ఎవడికి వాడు గొప్పవాడు అయ్యేలా మనం తీర్చిదిద్దాలి, అందరినీ తయారు చేయాలి. మనం ఏం చేయాలన్నమాట, మొత్తం జనాలందరినీ కూడా నాయనలారా మీకు ఏ రంగం ఇష్టం అని ఆ రంగంలో వాడికి శిక్షణ ఇచ్చి వాడిని గొప్పవాడిని చేయాలి, కానీ లేకపోతే ఉపయోగం ఉందండి. ఈ మహారాజు గారు అలాంటి పిచ్చి పని చేశాడు. కానీ పరమభక్తుడు కనుక, గురుభక్తుడు కనుక సంవత్సరం సంవత్సరం మార్గశీర్ష పూర్ణిమ నాడు ఆ రోజే గురువుగారి కటాక్షం పొందాడు కనుక దత్త జయంతి నాడు అక్కడికి వెళ్ళేవాడు. బహుయజ్ఞంబులు చేయుచు మహనీయాహవ విహారమహితుండగుచున్ విహిత తపం వనరించుచు సహస్రవాహార్జునుడు ప్రజాపాలనము. ప్రతి సంవత్సరం ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మార్గశీర్ష మాసంలో పూర్ణిమ నాడు యజ్ఞం చేసేవాడు దత్తయజ్ఞం. ఇది కాక ఉత్తర రోజుల్లో కూడా పూర్ణిమ వస్తే చాలు యజ్ఞాలు చేశాడు. ఈ యజ్ఞములన్నీ గురువుగారిని ఉద్దేశించి చేశాడు, ఎన్నో యజ్ఞములు చేశాడు. గురువుగారిని విగ్రహ రూపంలో తన రాజధానిలో ప్రతిష్ఠించి అభిషేకించి పూజించేవాడు. ఒక్కొక్కప్పుడు ఆయన దగ్గరకు కూడా వెళ్ళేవాడు. ఆ మహాత్ముడిని ప్రత్యక్షంగా చూడగలడు గనక కాళ్ళు కూడా పూజించేవాడు. ప్రత్యక్ష పూజ, పరోక్ష పూజ. ప్రత్యక్ష పూజ ఆ మనిషిని ఎదురుగుండా కూర్చోబెట్టి నువ్వు పూజ చేయటం, పరోక్ష పూజ అంటే విగ్రహారాధన. ఈ 2 పూజలు చేశాడు. ఆ సమయంలో ప్రజలకు అన్నదానం చేశాడు. గురువుని మాత్రం ఒక్క క్షణం మనస్సులోంచి మాత్రం విడిచిపెట్టలేదు. దత్త 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 అనకుండా ఉండేవాడు కాదు. ఈ విధంగా కఠోర దీక్షతో అపూర్వ భక్తితో గురువుని సేవిస్తూ ఈ భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. అతని యొక్క అత్యంత సమృద్ధిని చూచి అంగిరసుడని ఒక మహర్షి ఆశ్చర్యపోయాడు. అంగిరసుడు అంటే బృహస్పతి తండ్రి. బృహస్పతి లాంటి వాడి తండ్రి, సప్త ఋషులలో ఒకడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన అంగిరుడు ఆయన్ను చూచి, ఆహా నేను చూచి చెబుతున్నాను, తూచి చెబుతున్నాను, ఈ ప్రపంచంలో ఎంతోమంది చక్రవర్తుల్ని చూచాను, ఆ చక్రవర్తులలో అగ్రస్థానం కార్తవీర్యార్జునుడిది,
నానా యజ్ఞంబుల బహుదానంబుల అతుల భూరి తపముల రణకేళి నైపుణముల అర్జును ఏ నృపతులు పోలనేర్తురే అని పొగడెన్. అంగిరసుడు ఏమని పొగిడాడు? యజ్ఞములు చేయటంలో, నిష్ఠతో యజ్ఞములు చేయడంలో మా కార్తవీర్యార్జునుడికి సాటిదారెవరు? ఆ యజ్ఞం చేసే విధానమే వేరు. ఈ దీక్ష ఇంత పూర్వం నేను ఎవరి దగ్గర చూడలేదు. ఇంకా దానం చేయడంలో చేతికి ఎముక లేదు, వెయ్యి చేతులు ధరించి వరీ దానం చేస్తాడు. ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడు. ఇంకా తపస్సు చేయటంలో మా వాణ్ణి మించిన వాడు లేడు. ఎంత తపస్సు చేశాడు, చేతులు కాలిపోతుంటే కూడా తట్టుకుని గురువుగారి దగ్గర సేవ చేశాడు. ఇంక అంతకంటే తపస్సు ఏమిటి? ఇక యుద్ధరంగంలో మా కార్తవీర్యార్జునుడికి సాటి వచ్చే వీరుడొక్కడు లేడు అని మహాప్రశంస చేశాడు. నారదాదులు తథ్యమన్నారు. ఏ దినమున వరము వడసి ఆదత్తాత్రేయు చేత ఆనరనాథుండ ఆ దినమున తత్పూజన ఆదరమున చేయు తాను నవనీజనుడు. ఏ రోజు దత్తాత్రేయుడు తనకి వరాలు ఇచ్చాడో ఆ రోజు మాత్రం విడిచిపెట్టకుండా తన యొక్క భక్తులతో, తన శిష్యులతో, తన పరివారంతో వెళ్ళి దత్తుణ్ణి సహ్యపర్వతం మీద అపూర్వ రీతిలో పూజించేవాడు. ఇలా కొంతకాలం జరిగింది. క్రమంగా భూమండలంలో త్రేతాయుగం వచ్చింది. ఆ త్రేతాయుగ ప్రారంభ కాలంలో రావణాసురుడు పుట్టుకొచ్చాడు. రావణాసురుడు మహాపరాక్రమవంతుడు, బ్రహ్మవరాలు పొందాడు, ఈశ్వర వరాలు పొందాడు, తిరుగు లేకుండా ఉన్నాడు. వాడికి 20 చేతులు ఉండేవి, 10 తలకాయలు ఉండేవి. దాంతో వాడు భూమండలం అంతా జయించడం మొదలెట్టాడు. అలా జయిస్తూ జయిస్తూ రావణాసురుడు నర్మదా నది దగ్గరకు వచ్చాడు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం ఉన్నది. ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది. ఆ జ్యోతిర్లింగాన్ని పూజించి అక్కడి నుంచి అతడు మాహిష్మతికి వచ్చాడు. మాహిష్మతికి ఓంకారానికి చాలా దగ్గర, పక్క పక్కనే ఉంటాయి మాహిష్మతి సామ్రాజ్యం, ఓంకార క్షేత్రం. ఆ సమయంలో రావణాసురుడు వచ్చే సమయానికి కార్తవీర్య అర్జునుడు, తన భార్యలు, ఆయనకి 10 మంది భార్యలు కూడా ఆయనంటే చాలా ఇష్టపడతారు, వాళ్ళని వెంట పెట్టుకుని నర్మదా దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో నర్మదా నదిలో నిర్మలమైన జలం ప్రవహిస్తోంది. ఇంతలో స్త్రీలు అన్నారు, ఏమండి చాలా కాలమైంది జలక్రీడలాడి, ఈ నర్మదా నదిలో దిగి చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుందామా, జలక్రీడలు ఆడదామా, ఈ నీళ్లు మొహాల మీద చల్లుకుంటూ ఆడుకోవడం అదో సరదా అన్నమాట చాలామందికి. అందుకని భార్యలు సరదాగా ఆడుకుందామండి అనగానే వెంటనే ఈ మహాత్ముడు కార్తవీర్యార్జునుడు, భటులారా ఇక్కడికి ఎవరిని దానివ్వకుండా అక్కడ కాపలా కాయండి, నేను వీళ్లతో జలక్రీడలు ఆడతాను అన్నట్ట. భటులు ఒడ్డు మీద ఉన్నారు, ఆయన నీళ్లలోకి దిగాడు. ఆ సమయంలో నర్మదా నది పెద్దగా నీళ్లు లేవు, అది కొంచెం వేసవకాలం దగ్గర వస్తుంది కదా, అందువల్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి కానీ బొత్తిగా నడుము దాకానే ఉన్నాయి. నీళ్లు బాగా చల్లుకోవాలంటే వంగి చల్లుకోవాల్సి వస్తుంది, పైగా వీళ్ళు పొడుగ్గా ఉంటారు కదా, మనకి మళ్ళీ అన్న పొట్టాళ్ళ, అందుకని నడుము దాకా ఉన్న నీళ్లలో ఆడవాళ్ళకి జలక్రీడలు ఆడడం కొంచెం కష్టం అనిపించింది. కనీసం పీక దాకా నీళ్లు లేకపోతే ఎలా స్వామి, నీళ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవాలంటే అన్నారట వాళ్ళు. మీకు నీళ్లు పీకిదాకా కావాలి అంతే కదా, కంఠం వరకు కావాలా అంతేనా అన్నాడు. అవునండి అన్నారట. వెంటనే ఆయన జాయి దత్త అన్నాడు, 1000 చేతులు వచ్చాయి, 996 చేతులు ఇలా అడ్డం పెట్టాడు నదికి. ఆ ప్రవాహం వెళ్ళిపోతుందిగా కిందకి, ఆ వెళ్ళిపోతున్న ప్రవాహానికి ఇలా అడ్డం పెట్టాడు. ఈ 996 చేతులు ఆ ప్రవాహానికి అడ్డం పెడితే అది ఆనకట్ట, అద్భుతమైన ఆనకట్ట కట్టాడు. ఈ ఆనకట్టలా పెట్టగానే నీళ్లు కాస్త వెనక్కి తన్నాయి, ముందుకెళ్ళిపోయే నీళ్లు కాస్త ధమ్మని వెనక్కి తన్నాయట, అంటే ఓంకారం కేసి తన్నాయి. ఇప్పుడు శుభ్రంగా ఆయన చేతులు ఉన్నంత వరకు నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లలో భార్యలంతా ఈయనతో జలక్రీళ్ళాడారు. ఈయన 4 చేతులు అట్టే పెట్టుకున్నాడు, ఈ 4 చేతులతో వాడ మీద నీళ్లు తల్లాడు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తల్లుకుంటారు. ఎంత బాగుంటుందో జల్లకాల ఆటలలో పాడుకోవడంలో అది అందం. ఈ విధంగా ఆడుకుంటూ ఉంటే ఈలోపు ఏం జరిగింది, అవతల ఇసుక తిన్నెలో రావణాసురుడు ఆ తక్కువగా ఉన్న నర్మదా నదీ జలంలో స్నానం చేసి ఒడ్డున ఇసుకతో ఒక లింగం చేశాడు. ఇసుకని సంస్కృతంలో శికత అంటారు. శికతతో తయారు చేయబడిన లింగం కనుక శైకత లింగం. ఆ శైకత లింగం తయారు చేసి దానికి చక్కగా వేళ్లతోటి నామాలు తీర్చి పుష్పాలతో పూజ చేయడం మొదలుపెట్టాడు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః అని ఆయన నామస్మరణ చేస్తూ ఒక్కొక్క పుష్పం పెట్టాడు. ఈలోపు కార్తవీర్యార్జునుడు చేతుల్లో పెట్టాడు కదా, పెట్టగానే ఒక్కసారి నది పొంగి నీరు వెనక్కి తన్నింది. ఆ వెనక్కి తనడంలో ఈ నీరు ఒడ్డు మీదకు వచ్చింది. ఒడ్డు మీద వీడు తయారు చేసుకున్న సైకత లింగం కాస్త ఆ వరదలో కొట్టుకుపోయింది, ఆ నీళ్లలో కొట్టుకుపోయింది.
రావణాసురుడు కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, వాడి నెత్తిమేంచి నీళ్లు నిండిపోయాయి. దాంతో వాడు కూడా గుటుక్ గుటుక్కు అని కాసిన నీళ్లు తాగాడు. పూర్తిగా గుటుక్కుమంటే శనదిలిపోయేది. ఇంకా రాముడు రావాలి కదా, మరి రాముడు వచ్చేదాకా ఆగాలి. మరి పాపాత్ములు ఉంటారే రాముడిని తెగ తిట్టేవాళ్ళు, వాళ్ళకి కొంచెం టైం రావాలి. రాముడి సీతని తట్టడం లేకపోతే అసలు రామచంద్రుడు అంటే శరీరం గగురుపాటుకు గురవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ, ఆ సీతారాముల యొక్క తత్వం తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలి, కర్మగాలి, ఎవడు పడితే వాడు వాగాడు. భగవంతుడు మనకి వాక్ ఎందుకు ఇచ్చాడంటే భగవన్ నామం చేయడానికి, ఇతరులకు ఉపకారం చేయడానికి. మనం ఎవరిని తిట్టవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా ఇతర మతస్థుల్ని కావాలని విమర్శిస్తున్నామా? సమస్త మతాలు లోకంలో బాగుండాలనుకుంటాం. లోకాహ సమస్తాహ సుఖిరో భవంతు అనుకునేటటువంటి ధర్మం మనది. అంత గొప్ప సంస్కారం మన పెద్దలు మనకిచ్చారు. ఆ రామచంద్ర ప్రభు మనల్ని రక్షించుగాక అని మరొక్కసారి నేను మంగళాశాసనం చేస్తూ, ఈయన ఈ రావణాసురుడు క్షణంలో గుటుక్కని మింగి నీళ్లు ఉలిక్కిపడిలేచాడు. లింగమేమో కొట్టుకుపోయింది, లింగం భంగమయ్యింది, నీళ్లు నోట్లోకి వెళ్ళాయి. ఏమిటానని లేచాడు. హఠాత్తుగా నర్మద వెనక్కి తన్నుతున్నది, జలప్రవాహం పెరిగింది. వాడు తెల్లబోయి, మంత్రులారా, భటులారా, నర్మదా నది సన్నగా ప్రవహించింది ఇందాక ఒక అరగంట దాకా. ఈ అరగంట కాలంలో నర్మదకేం వచ్చింది? ఈ కాశాపట్ల ఇంత వరదలా వచ్చింది? ఈ వరద వచ్చి నా శివలింగ పూజకి భంగం కలిగించింది. శివలింగం కొట్టుకుపోయింది, పువ్వులు పూజాద్రవ్యాలన్నీ కూడా ఈ నర్మదా జలాల్లో కొట్టుకుపోయాయి. నా శరీరం మునిగిపోయింది, నేను నీళ్లు తాగి సమాధి స్థితిలో ఉన్న నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. ఏమొచ్చింది నర్మద? ఒకసారి యగువుకు వెళ్ళి చూసిరండి అన్నట్ట. ఈయన చెప్పగానే మంత్రులు భట్లు వెనక్కి వెళ్ళారు. వాడు కొంచెం ఒక మైల్ దూరం వెళ్ళగానే వాళ్ళకు ఒక అపూర్వ దృశ్యం కనపడింది. అక్కడ కార్తవీర్యార్జునుడు 1000 చేతులు ధరించి 996 చేతులు నర్మదా నదికి అడ్డంగా పెట్టాడు. 4 చేతులతో భార్యల మీద నీళ్లు తల్లుతున్నాడు. ఈ చేతులు ఆనకట్టలాగా అడ్డంగా పెట్టడం వల్ల ఈ నీళ్లు వెనక్కి తల్లుతున్నాయని అర్థమైపోయింది. వాళ్ళు ఆశ్చర్యపోయి సంభ్రమం పొంది విభ్రమం పొంది తెల్లబోయి తలకాయలూపి ఏం చేయాలో తెలియక పరుగు పరుగున రావణాసురుడి దగ్గరకు వచ్చారు. మహారాజా, రావణ, ఒక అపూర్వ దృశ్యం చూశాం. ఇంతకు పూర్వం మేము ఎప్పుడూ అలాంటి దృశ్యం చూడలేదు. ఈ నీళ్లు వెనక్కి తన్ని నీ పూజకి భంగం కలగజేయడానికి గల కారణమేమిటో చూసి వచ్చాం. ఎవడో ఒక మహారాజు చాలా అందంగా ఉన్నాడు, పరాక్రమవంతుడు, వాడికి 1000 చేతులున్నాయి. ఆ సహస్రబాహువులు కలిగిన వాడు తన చేతుల్ని నర్మదా నదికి అడ్డంగా పెట్టాడు. దాంతో నీరేమైందనమాట, ఆనకట్ట కట్టినట్టయిపోయి ముందుకు రావడం పోయి ప్రవాహం వెనక్కి తన్నడం మొదలుపెట్టింది. అందువల్లే నీ శివలింగం కొట్టుకుపోయింది. ఇటువంటి విచిత్రాలు ఉంటాయని మేము ఎక్కడ చూడాలి? నదులకు అడ్డం కట్టగలరు ఎవడన్నా చేతులతో? వాడు కట్టాడు. 20 చేతులున్న నువ్వే గొప్పవాడు అనుకున్నావు ఎంతకాలం మేము. రామరామ, నీ దగ్గర ఓన్లీ 20, వాడి దగ్గర ప్లెంటీ, ఎన్నో లెక్కలేదు, అన్ని చేతులున్నాయి, మాకు చాలా చిత్రంగా ఉంది అనగానే వీడి తెల్లబోయి వాడవడం, వాడు అంతం చూస్తాను అని బయలుదేరి వచ్చాడు హుటాహుటిన. కార్తవీర్యార్జునుడు భార్యల మీద నీళ్లు దొరుకుతున్నాడు. వీడు వెనక నుంచి వచ్చి చూసుకున్నట్ట, చూచి ఈర్ష్య పొంది వీడిని ఏమైనా సరే చంపేయాలి, ఇలాంటి వాడిని ఉంచకూడదు అనుకున్నాడు. అనుకుని అమాంతంగా వెనక నుంచి వచ్చి 2 చేతులతో ఇలా పట్టుకున్నాడు. ఈ వెనకాతలకి రావడం చూశాడు ఆయన. దత్తాత్రేయ మహిమ కలిగిన వాడు కదా, ఈయన వెనక్కి తిరగకుండానే ఏదైనా చూడగలడు, దివ్య దృష్టి ఉన్నవాడు. ఆయన వెనక నుంచి వస్తున్న రావణుని చూసి కనిపెట్టి, ఓరి పౌలస్త్య, పౌలస్త్య ప్రజాపతి మనుమడ, విశ్రవ పుత్ర, కండకావరంతో నన్నే పట్టుకుందాం అనుకున్నావా అని ఏం చేసేట? వాడు ఇలా వెనక నుంచి పట్టుకుంటుంటే 1-2 చేతులు ఇలా పైకెత్తాడు. వాడు నడు ఇలా పట్టుకోగానే ఈ 2 చేతులతో టక్కు నొక్క నొక్కు నొక్కేశాడు. ఈ చంకల కింద పెట్టి నొక్కాట. ఇక రావణాసురుడి చేతులు పచ్చడి పచ్చడైపోయాయి, తోటకూర కాడల్లా నలిగిపోయాయి. బాబో బాబో అన్నట్ట. అంటే 2 చేతులతో నొక్కితే వాడు అలా అయ్యాడంటే గట్టిగా నొక్కితే అవుతాడో ఆలోచించండి. దాంతో ఆయన చేతులు అలా ఎత్తాడు. ఎత్తి వెనక్కి తిరిగి అమాంతంగా వాడు జుట్టు పుచ్చుకొని పత్తెలకాయలతోటి వాడిని గిర్రం తిప్పి నీళ్లలో ఒక్కసారి ముంచేశాడు. వెయ్యర దెబ్బ అని బట్టలు ఉతుకుతారు సారా, అలా నీళ్లలో 4 బాదులు బాదాడు. వాడు వదిలించుకుని గదాయుధం పుచ్చుకున్నట్ట. ఆ గద పుచ్చుకుని నేను కొట్టపోతే ఓ చేత్తో గద పుచ్చుకుని ఆ గదని ఇలా నొక్కాట. ఆ నొక్కడం ఎలా ఉందో తెలుసా? అప్పడాల పిండి, అప్పడాల పిండి ముద్ద చేత్తో ఇలా అప్పడం కింద ఎలా తయారు చేస్తారో అలా మొత్తం గదను అప్పడం చేసేసాడు, ముక్కలు ముక్కలు చేసేసాడు. వాడు కత్తి విసిరాడు, సోలం విసిరాడు, ధనుసు పుచ్చుకున్నాడు, ఆయుధాలన్నీ చేత్తో పుచ్చుకు విరి చేయటమే. ఆ తర్వాత 1000 చేతులు పైకెత్తాట. ఒక్కో చేత్తు ఢామ్ ఢామ్ అని వాడు కొట్టాట. వాడి శరీరం అంతా వడలల్ల పిండికూడుగా పిండి ముద్ద కింద చేసి పారేశాడు, ముద్ద ముద్ద చేసేశాడు, రాగి ముద్ద సంకటి ముద్ద చేసినట్టు చేశాడు. నాలుగు పీకాడు, నెత్తి పగిలిపోయింది, కిరీటాలు ఊడిపోయాయి, ఆభరణాలన్నీ విరిగిపోయాయి. ఈ విధంగా వాడి బాధి 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 ఆ తర్వాత వాడు వివసుడైపోయాట, స్పృహ దక్కిపోయాట. వాడు జుట్టు పుచ్చుకుని గొర్ర 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 ఇసుకలో ఈడ్చి పట్టుకొచ్చి తన రథం మీద పారేసి, భటులారా వీడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు తగిలించండి అన్నట్ట. భటులు బండ సంకెళ్ళు వేసేశారు. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళి రథంతో పాటు తన నగరానికి తీసుకెళ్ళి భార్యామణులను వెనకరమ్మని, ఇటువంటి దౌర్భాగ్యుని శిక్షించాలి, ఎవరక్కడ మన ఇనప కారాగారం సిద్ధం చేయండి అని తన మహామహిమతో ఓ పెద్ద కారాగారాన్ని సిద్ధం చేయించి అందులో దోహేశాడు. ఈ దండయాత్రకు వెళ్ళినవాడు ఎప్పటి తీరాడు, ఇక ఈ తక్కిన భట్లు ముందే పారిపోయారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా మండోదరి, మీ ఆయన్ని చెత కొట్టేశాడు వాడు ఎవడో కానీ, ఇంతవరకు మీ వాడు కొట్టడమే కానీ కొట్టించుకోవడం మేము చూడలేదు, తిట్టడమే కానీ తిట్టించుకోవడం చూడలేదు. వాడెవడో మహారాజు మహాపరాక్రమవంతుడు సహస్రబాహువు, నీ భర్త రావణుణ్ణి చితక్కొట్టి చెరసాల్లో పెట్టాడు, ప్రస్తుతం చెరసాల్లో ఏడుస్తున్నాడు నీ భర్త. రోజు పొద్దున్నే ఓ సత్తు చెప్ప సత్తు పాత్రలో ఇంత అన్నం ముద్ద వాడికి బారేస్తున్నారు, రకరకాల పదార్థాలతో భోంచేసేవాడు, రోజు తాగుడులేందే ఉండలేని రావణాసురుడు ఇప్పుడు ఉట్టి మంచినీళ్ళు తాగుతూ రాగి ముద్ద తింటూ సత్తు పళ్ళెంలో తింటూ చిత్తయిపోయి కారాగృహంలో ఏడుస్తున్నాడని చెప్పగానే ఆవిడ వణికిపోయి, మామయ్యోయ్ అని వెంటనే రావణపత్ని విశ్రవసుడి దగ్గరికి వెళ్ళింది. విశ్రవసుడు వాళ్ళ నాన్నగారు పులస్త్య ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. పులస్త్యుడు ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు, మహాత్ముడైన పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, మరీచి, దక్షుడు వీళ్ళంతా కూడా బ్రహ్మమానస పుత్రుడు. అందుకనే ఆయన కొంతమంది ఋషుల్ని వెంట పెట్టుకుని, అంగిరుడు లాంటి వాళ్ళని వెంట పెట్టుకుని భవిష్యత్తు అంతా తెలుసు గనక, ఎందుకంటే రావణాసురుడు ఇప్పుడు అక్కడ ఉండకూడదు, వాడు రాముడి చేతిలోనే చావాలి, అందుకనే వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కార్తవీర్యార్జున దర్శనానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు తెల్లబోయి, మహాత్ములైన బ్రహ్మమానస పుత్రులు ప్రజాపతులంతా ఒక్కసారి నా దగ్గరకు వచ్చారా అని వినయంగా చేతులు జోడించి నమస్కరించి సింహాసనం మీద నుంచి లేచి వారికి ఆసనాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద తొలుకుని, మహాత్ములారా ఆజ్ఞాపించండి, ఏం చేయమంటే చేస్తాను, కర్తవ్యం ఏమిటనగానే, అప్పుడు ఆ ఋషులంతా ఈ పులస్త్యుడి పని మీద వచ్చాం, ఆయన చెప్పినట్టు చేయమనగానే చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు పులస్త్యుడు, నాయన రావణాసుడు పిచ్చి పని చేశాడనుకో, వాడిని తన్ని చెరసాల్లో పెట్టడం బాగానే ఉంది, అయినా ప్రస్తుతం వాడిని చెరసాల్లో అట్టే పెట్టకు, వాడిని విముక్తుడిని చెయ్యి, వాడి పాపం పండడానికి ఇంకా సమయం ఉన్నది, వాడు ఎంత చెడ్డ నా మనవడు, బ్రహ్మమానస పుత్రుడి యొక్క మనవడు,